క్లాస్లో ట్రిటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్లో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అది మన శరీరంలో స్పిరిట్, సోల్, అలాగే బాడీ అనే మూడు ఎలా ఉంటాయని చెప్పుకున్నాం. దాన్ని జస్ట్ బ్రీఫ్గా చెప్పేస్తాను. అదేంటంటే మనలో స్పిరిట్ అంటే స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అని గుర్తుపెట్టుకోవాలి. సులభంగా అర్థమవ్వాలంటే ఎలక్ట్రిసిటీ ఎలాగైతే కళ్ళకు కనబడదో అలాగే భగవంతుడు అని ఆయన కనబడడు అని గుర్తుపెట్టుకోవాలంతే. కనిపిస్తాడు అనుకుంటే తప్పులేదు, కానీ ఎలక్ట్రిసిటీ కనిపిస్తుంది అనుకుంటే రైటా కాదా అందరికీ తెలుసు. కానీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కెన్ బి ఫెల్ట్, కెన్ బి సెన్స్డ్, కెన్ బి అండర్స్టూడ్. అలాగ భగవంతుడు వ్యక్తీకరించబడటం అనేది మనం తెలుసుకోగలం. భగవంతుడు ఇలాగ వ్యక్తీకరించబడతాడు అని తెలుసుకోగలం. దాన్ని శక్తి అంటాం. అందుకనే మనం మన శాస్త్రాలన్నీ కూడా శక్తి మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటాయి. ఆద్యశక్తి, గాయత్రి, అలాగే వేదమాత, దేవమాత, విశ్వమాత, అలాగే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, తార, ఇంకా బగళముఖి, రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ శక్తి స్వరూపంగానే భగవంతుని తెలుసుకోగలము. ఆ శక్తి రకరకాల పనులు చేయిస్తుంటుంది కాబట్టి సృష్టి అంతట్లోనూ ఆయా పనుల ద్వారా భగవంతుడి ఉనికిని మనం తెలుసుకోగలం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మన బ్రెయిన్, మన హార్ట్, మన లంగ్స్ వీటి ద్వారా ఈ శరీరంలో ఎస్టాబ్లిష్ అవుతుంది. బ్రెయిన్ ద్వారా ఫస్ట్ ఏమవుతుంది, మన లంగ్స్, లంగ్స్ అంటే యాక్చువల్గా లంగ్స్ కాదు, మొత్తం బ్రీదింగ్ యాపరేటస్ అంతా. మనం గాలి పీలుస్తున్నప్పుడు గాలితో పాటు పరమబుద్ధి గురుదేవులు చెప్తారు, మీరు ప్రాణాకర్షణ ప్రాణాయామం అనేది చదువుకుంటే కనుక దాంట్లో లోపలికి పీలుస్తున్న గాలితో పాటు ప్రాణాన్ని ఆకర్షించుకోవడం అనే ఒక ప్రాణాకర్షణ ప్రాణాయామ పద్ధతి ఇచ్చారు. ఇక్కడ ఒకటి గుర్తు చేయాలి మీ అందరికీ, ఎందుకంటే చాలామందికి మంచి ఉత్సాహంగా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఎవరు, బాబా రామ్దేవ్ చూపిస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటారు, భస్త్రిక, తర్వాత సూర్యభేదన ప్రాణాయామం, లేకపోతే కపాలభాతి, ఇలాంటివి రకరకాలవి. వాటన్నిటికంటే ముందు ఒక వ్యక్తి ఎవరైనా సరే ప్రాణాయామంలో ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే నార్మల్ జెంటిల్ డీప్ బ్రీదింగ్ బాగా వచ్చి ఉండాలి. శ్వాస నెమ్మదిగా, ఎక్కడ ఆయాసం అలుపు బ్రేక్స్ లేకుండా లోపలికి పీల్చుకోవటం, పీల్చుకున్నది అంతా మెల్లిగా బయటకు వదలటం, ఈ రెండు బాగా వచ్చి ఉండాలి. వస్తే దానికి గుర్తు ఏంటంటే ముక్కు దగ్గర చిన్నగా దూది పెట్టినా కదలకూడదు, అంత మెల్లిగా పిలవాలి, అంత మెల్లిగా వదలాలి. ఎంత బాగా, ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధగా ఈ శ్వాస పీల్చుకోవడం, శ్వాస వదలటం అనేది జరగాలో గుర్తుపెట్టుకోండి. దాని మీద మనకు కమాండ్ వచ్చిన తర్వాత మిగతా ప్రాణాయామాలు చేయొచ్చు. అది ఎలాగా, పూరకం అంటే గాలి పీల్చడం, లోపల ఉంచడం కుంభకం, మళ్ళీ రేచకం గాలి వదులుతాం, మళ్ళీ బయట పీల్చకుండా కాసేపు ఉంటాం. బాహ్య కుంభకం, ఈ రేచక పూరక రేచక కుంభకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ మనిషి ఎలాగైతే భగవంతుడు సృష్టి చేశాడు అలాంటి సృష్టి చేయడానికి కావాల్సిన శక్తినిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హార్ట్. హార్ట్లో ఏం చేస్తుంది, ఈ శక్తి గాలితో మనం పీల్చే గాలితో పాటు ప్రాణశక్తి లోపలికి వెళ్ళి మన హృదయం ద్వారా, హృదయం కేంద్రం దగ్గర అక్కడ ఏముంటుంది, గుండె ఉంటుంది, గుండెలో నెత్తురుతో కలిసి శరీరం మొత్తం ప్రవహిస్తుంది. ఆ రకంగా శక్తి బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవడానికి కారణం కేంద్రం ఏది, గుండె. నెక్స్ట్ బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది, రకరకాల కమాండ్స్ ఇస్తుంది, దానివల్ల పనులు చేస్తూ ఉంటుంది. బాడీ లాంటి పని చేయదు, గాలి పీల్చచ్చు, గుండెలో ఉంచవచ్చు, గుండె దాన్ని మొత్తం అంతా నెత్తుల ద్వారా బాడీ అంతా శక్తిని పంపించవచ్చు, కానీ బ్రెయిన్ పని చేయకపోతే ఎందుకు పనికిరాదు. కాబట్టి బ్రెయిన్ ఈజ్ ది మెయిన్ సీట్ ఫర్ ద స్పిరిట్. భగవంతుడికి ముఖ్యమైన సింహాసనం ఏంటంటే మనలో తలకాయ, కాబట్టి అన్నిటికంటే తలకి గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేది మన నర్వస్ సిస్టమ్. ఈ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, పరిసరాల నుంచి అన్నింటినీ జ్ఞానాన్ని స్వీకరిస్తుంది. ఇది సోల్ అంటాం దీన్ని. ఇది కొహరెంట్ బాడీగా ఒక ఏదైనా ఆకారం అలాగే ఉండాలి, విచ్ఛిన్నం కాకుండా ఉండాలి అంటే లోపల ఈ సోల్ అనేది, చేతనత్వం అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇది ఈ మన శరీరంలో నర్వస్ సిస్టమ్ సోల్ గుర్తు. ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది. ఏదేంటంటే వాతావరణంలోంచి రకరకాల శక్తుల్ని స్వీకరిస్తుంది. అందుకని మనం శాంతికుంజి కానీ, శంబళ కానీ, లేకపోతే మహాపుణ్యక్షేత్రాలు ఉన్నాయి, దత్తాత్రేయ స్వామి క్షేత్రాలు కానీ, కుమారస్వామి క్షేత్రాలు కానీ, అక్కడికి వెళ్ళడం కొన్ని రోజుల పాటు, అక్కడ అట్లీస్ట్ 3 రాత్రులు ఉండాలి, పగలు కాకుండా రాత్రులు ఉండి అక్కడ సాధన చేసుకురావడం, ఇవన్నీ కూడా మన సోల్ అక్కడ ఉన్న శక్తిని గ్రహిస్తుంది. తర్వాత శరీరం. ఈ శరీరంలో ఎముకలు, చర్మం, మిగతా అంతా ఉంటాయి. అది స్పిరిట్, సోల్, బాడీకి ఈ 3 గుర్తు. అవి గుర్తు తెచ్చుకున్న తర్వాత మనం ఇవాళ నేర్చుకునేది ఏంటంటే, అలాగే సోల్ డెవలప్మెంట్ ఎందుకో చెప్పుకున్నాం. సోల్ ద్వారా మాత్రమే భగవంతుని యొక్క సంకల్పశక్తి తెలుస్తుంది తప్ప విడిగా తెలియదు. మన చేతనత్వం వికసించలేదు అనుకోండి, మనకు భగవంతుడి ప్రణాళిక తెలియదు. కాబట్టి చేతనత్వం వికసింప చేసుకుని తీరాలి. అలాగే మనకు జ్ఞానంతో పాటు ప్రేమ చాలా ముఖ్యం. ప్రేమ లేదనుకోండి, ఒట్టి జ్ఞానం ఉంటేవాడు ఏమవుతాడంటే జ్ఞానాన్ని దుర్వినియోగం కూడా చేసుకోవచ్చు, దురుపయోగం కూడా చేసుకోవచ్చు. అందుకని కండిషన్ ఏం పెట్టారంటే ప్రేమ కూడా ఉండాలి, ప్రేమ, జ్ఞానం. ఈ రెండు ఉంటే అప్పుడు వాళ్ళకి ఈ శక్తిని ఇస్తారు. ఆ శక్తి వల్ల ఏం చేస్తాడు, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రేమతోటి భగవంతుడి ప్రణాళిక ఏమిటి, దాన్ని ఎలాగ అమలుపరచాలి, దీనికి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంతమంది విమర్శించినా, ఎవరు అడ్డుపడినా, ఇంట్లో వాళ్ళు కూడా కాదన్న వాళ్ళు బాధలు పెట్టినా కూడా వాడు భగవంతుడి ప్రణాళికనే పాటిస్తాడు. ఇవన్నీ కూడా మనకు తెలుసుకునే విషయాలన్నమాట. అలాగే దీంట్లో 2 రకాల థియరీ ఉన్నాయి. వాయిస్ ఆఫ్ ది సైలెన్స్లో కూడా ఉంటుంది, హెడ్ అండ్ హార్ట్ అని. ఈ హెడ్ హార్ట్ అనే దానికి పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. హార్ట్ అంటే భక్తికి సంబంధించింది. దాన్ని ఒక భక్తుడు, దాన్ని ఇంగ్లీష్లో మనం మిస్టిక్ అని చెప్తాం, మిస్టిక్ అండ్ సెయింట్, సాధు, వాళ్ళకి ప్రేమతత్వం బాగా ఉంటుంది. భగవంతుణ్ణి ఆరాధించడం అదంతా భక్తితో ఆరాధించడం, అన్ని చోట్ల భగవంతుని చూడటం ఇది ఉంటుంది. వాళ్ళకంత జ్ఞానం ఉండకపోవచ్చు, కానీ హార్ట్ పార్ట్ ఎవరైతే ఫాలో అవుతారో, హృదయ పదాన్ని ఎవరు ఫాలో అవుతారో వాళ్ళందరికీ, భక్తులకి ప్రేమ బాగా అవుతుంది. అలా కాకుండా మనకు హెడ్ అనేది ఇంకోటి ఉంది. దానివల్ల ఏంటంటే రకరకాల విషయాలు తెలుసుకోవడం, మన చేతనత్వం వికసింపబడాలి అంటే ఖచ్చితంగా మనకు జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెరగాలంటే హెడ్ సెంటర్ బాగా పనిచేయాలి. ఇది ఈ 2 ఉంటాయి. హెడ్ సెంటర్లో ఎవరు ఉంటారంటే హెడ్ సెంటర్ని బాగా వాడుకునేవాళ్ళు అకల్టిస్ట్ విత్ నాలెడ్జ్. అకల్టిస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం, అకల్ట్ అంటే ఏం చెప్పుకున్నాం, ప్రకృతిలో ఉన్న నిగూఢమైన శక్తులు. అకల్టిస్ట్ అంటే ప్రకృతిలో ఉన్న నిగూఢమైన శక్తుల్ని వాడుకునేవాడు. దేనికి వాడుకునేవాడు, భగవంతుడి ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని మెటీరియలైజ్ అవ్వడానికి ఆ శక్తుల్ని ఉపయోగించుకునేవాడు విత్ నాలెడ్జ్. వితౌట్ నాలెడ్జ్, ఇప్పుడు భక్తుడు ఉన్నాడు అనుకోండి, భక్తుడు ఉంటే ఇవాళ ఇక్కడ అందరూ బాధపడుతున్నారు, భగవంతుడు వర్షం కురిపించు అన్నాడు అనుకోండి, వెంటనే భగవంతుడు వర్షం కురిపిస్తాడు. అదే అకల్టిస్ట్ అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాడు అయినా వెంటనే భరద్వాజ మహర్షి రామాయణంలో చూపిస్తాడు, ఇంద్రుడు అనూరా దేవతల మీరు రండి, విశ్వకర్మ మీరు రండి, ఇక్కడ భరతుడు వచ్చాడు, వీళ్ళందరికీ చక్కటి ఇవన్నీ చేసి పెట్టాలి మీరు, వాళ్ళు వీళ్ళకి ఆతిథ్యం ఇస్తున్నా నేనంటే అప్పటికప్పుడు పెద్ద రాజమహల్లాగా అన్నీ చేసేసి వాళ్ళకి కావాల్సిన రకరకాల పిండి వంటలు భోజనాలు రకరకాలు తర్వాత నృత్య గీత వాద్యాలు ఇలాంటివన్నీ బ్రహ్మాండంగా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. తెల్లారేసరికి మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ భరద్వాజ ఋషి ఆశ్రమం వాళ్ళు మామూలుగా ఉన్నారు. ఇదంతా అకల్టిస్ట్. అకల్టిస్ట్ ఏం చేస్తాడు, సృష్టిలో ఉన్న శక్తుల్ని ఆ ప్రణాళికకి వాడుకుంటాడు. అలాగా మనం విత్ నాలెడ్జ్, అందుకని మనం ఏం చేయాలి, అకల్టిస్ట్గా ఉండమనే గురువుగారు కూడా కోరుకునేది, ఆర్కే కూడా కోరుకునేది. ఐ ఆమ్ ఫాలోయింగ్ ది హెడ్ పాత్, వాట్ అబౌట్ యూ అని అక్కడ క్వశ్చన్ వేశారు మాస్టర్ ఇచ్చిన ఈ స్ట్రైట్ ఐజ్ అండ్ వైట్ మ్యాజిక్లో. ఆ సెంటెన్స్ కూడా చదవండి. అందుకని ఇంత పుస్తకాలు చదవడం, ఇంత రకరకాల విషయాలు సేకరించడం, ఇంత జ్ఞానం పెంచుకోవడం అది ఎందుకు అంటే, సృష్టిలో ఉన్న రహస్యమైన శక్తులు ఏవైతే వాటిని తెలుసుకోవడం, వాటిని ఎలాగా మనం అనుసంధానం చేసుకోవడం, దాన్ని ఎక్కడ అవసరమైతే అక్కడ ఎలా అవసరం అవుతుందో తెలియదు, ఆ అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించుకుని దైవీ ప్రణాళికని గురువుల ప్రణాళికని మనం సంపూర్ణంగా పాటించడం అనేది అకల్టిస్ట్ పద్ధతి. ఆ రకంగా మనం ఈ వైట్ మ్యాజిక్ని చదువుకోవాలి. ఇంకా ఈ పుస్తకం అసలు ఎవరికోసం, ఈ వైట్ మ్యాజిక్ అనే పుస్తకం ఎవరికోసం ఎవరికోసం చెప్పబడుతుందో జ్వాలకుల్ మహర్షి చెప్పారు. ఎవరికంటే ఒకటి సిన్సియర్ ఆస్పిరెంట్స్, మాకు చాలా శ్రద్ధ ఉంది తెలుసుకోవాలనుకుంటున్నాం అని దాని గురించి ఆర్తితో అడిగేవాళ్ళు. రెండో రకం వాళ్ళు ఏ పరిస్థితి అన్నారా అని కమ్ వాట్ మే అంటుంటారు. కమ్ వాట్ మే, మేము దీన్ని ఫాలో అయ్యి తీర్తాం అనే వాళ్ళ కోసం. అది ఫాలో అవుతూ వివేకాన్ని ఉపయోగించాలి మళ్ళీ, అంతే తప్ప అవివేకంగా ఏ పనులు చేయకూడదు. ఇలాంటి వాళ్ళ కోసం ఈ పుస్తకం. అలాగే రెండోది ఏంటంటే వాళ్ళ జీవితాల్లో శాశ్వత సత్యాలు ఏమిటి, శాశ్వతమైన విలువలు ఏంటి అని తెలుసుకుని వాటిని తాము వాళ్ళు తెలుసుకోవడం, తన జీవితాల్లో వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడం, ఆచరించడం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం. వీళ్ళ వల్ల ఏమిటంటే ఇలాగ ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళకి పరిస్థితులు కానీ వ్యక్తులు కానీ ఇంట్లో కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్యం కానీ ఏజ్ కానీ అంటే ముసలాళ్ళ అయిపోయిన కానీ ఇవి ఏమీ అడ్డురవు, అవన్నీ అడ్డు పెట్టకుండా వాళ్ళు ఈ ప్రణాళిక కరెక్ట్ దీన్ని చేస్తాం అనుకున్న వాళ్ళ కోసం ఈ పుస్తకం. ఏమోనండి మాకు వీలున్నప్పుడు చేస్తాంలేండి పర్వాలేదు, అలాగే ఆరోగ్యం కుదుట పడిందా చూద్దాం ఇలాంటివి అనే వాళ్ళ కోసం కాదు ఈ పుస్తకం. రెండోది అయిపోయింది. మూడోది ఈ విషయాలు ఏవైతే చెప్పబడుతున్నాయో ఈ ట్రిటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్లో వీటిని బాగా అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్న విషయాల్ని మనస్సులో బాగా మననం చేసుకుంటూ వాటిని ధ్యానం ద్వారా లైఫ్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. అంటే ధ్యానం చేయటం వల్ల ఏం జరగాలి, లైఫ్ ఆర్గనైజ్ అవ్వాలి, మన జీవితం ఆర్గనైజ్డ్గా ఉండాలి, చక్కగా క్రమబద్ధంగా ఉండాలి. అంటే ఈ టైంకి ఇచ్చేస్తాం, ఈ టైంకి ఇచ్చేస్తాం, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అనమాట. ఇవన్నీ ఉంటూ మనం ఎవరైనా సరే, ఎవరిని ఫాలో అవుతున్నా సరే, ఏ పుస్తకాలు చదువుతున్నా సరే, ఏ రకమైన ధ్యానం కానీ జపం కానీ చేస్తున్నా సరే, గురువులు చూసే చాలా తక్కువ విషయాలు రెండే చూస్తారు. అదేంటంటే అసలు ఆ వ్యక్తి ఇంటెన్షన్ ఏంటి, ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు ఈ సాధన, ఏమైనా డబ్బులు వస్తాయైనా చేస్తున్నాడా, అయితే నలుగురులో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని అందరూ చెప్పుకోవాలి నా గురించి, అబ్బో చాలా గొప్పవాడండి వీడు అని చెప్పుకుంటారన్నా, లేకపోతే అది నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కాబట్టి చేస్తున్నానన్నా, లేకపోతే కీర్తి ప్రతిష్టలతో పాటు ధనం వస్తుందని, లేకపోతే చుట్టూ జనం ఫాలోవర్స్ బాగా వస్తూ ఉంటారు కొందరికి, అలా ఫాలోవర్స్ వస్తారు మంది మార్బలు వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు దీనికోసం ఎలా చేస్తున్నాడు, ఆ ఇంటెన్షన్ చూస్తారు. అది కరెక్ట్గా ఉండాలి. ఇంటెన్షన్ ఎప్పుడు ఏముండాలి, ఒక గురువు ఆ గురువు ఇచ్చిన ప్రణాళిక ఆ గ్రూపు వీళ్ళ కోసం పనిచేస్తాననే ఉండాలి. అందుకంటే ఇంకేమున్నా మనం గురువు దృష్టిలో ఉండం పక్కపోతాం. నెక్స్ట్ వచ్చేది మన ఎఫర్ట్ ఏంటి దానికి, అంత ఇంటెన్షన్ బాగుంది కానీ ఎఫర్ట్ ఏం లేదు, ఉపయోగం లేదు. చాలా మంచి ఇంటెన్షన్స్ ఉన్న వితౌట్ ఎనీ ఫిజికల్ యాక్ట్, మనం భౌతికంగా దానికి సంబంధించిన పనులు చేయకపోతే. అబ్బా మేము గాయత్రి ప్రచారం చేయాలనుకుంటున్నాం సార్, చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు. మరి ఏది 50 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి వింటున్నాం అండి, మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ కుదరట్లేదండి అనేవాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడ రెండోది లోపించింది. ఎఫర్ట్ ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత పని జరుగుతుంది. అందుకని గురువులు మనలోకి తొంగి చూసేది ఏంటంటే మన మనసుల్లో ఇంటెన్షన్ ఉందా, కరెక్ట్ ఇంటెన్షన్, అలాగే మనం ఎఫర్ట్ చేస్తున్నావా లేదా. మూడోది ఏం చూస్తారంటే ఒకరోజు చేసి ఇంకో రోజు ఆపేసి, 4 రోజులు చేసి 3 రోజులు రెస్ట్ తీసుకుని, ఇలా కాదు, కంటిన్యూస్గా పెర్సిస్టెన్స్ ఏదైతే ఉందో, కంటిన్యూస్, ద పవర్ ఆఫ్ పెర్సిస్టెన్స్, అలా ఎప్పుడు చేస్తూ ఉండాలన్నమాట. రోజు అన్నం తింటా అయ్యా, రోజు అన్నం తింటామని ఎవరన్నా అంటారు? అసలు రోజు టిఫిన్ చేస్తారు, రోజు అన్నం తింటారు, రోజు కాఫీయో టీయో తాగుతారు, రోజు పాలు లేదు ఇంకేదో తాగుతారు, లేదా రోజు పళ్ళు తింటారు, లేదా రోజు వాళ్ళకి నచ్చినవి రోజు చేస్తూనే ఉంటారు. అలాగ మానరు, రోజు చేయాలా అని ఎవరన్నా అడిగారు? ఇప్పటివరకు అడగరు. కానీ ఈ ముఖ్యమైన విషయాల్లో ఏమన్నా రోజు చేయాలా, లేదా రోజు ఎంతసేపు చేయాలి, మాస్టర్ ఏం చెప్పారంటే రోజు చేయక్కర్లేదు, 24 గంటలు చేస్తే చాలని చెప్పారు. అది దానికి సంబంధించింది. దాన్నే సాయిబాబా గారు శ్రద్ధ సబూరి అని ఇచ్చారు. ఆ శ్రద్ధ సబూరి మన దగ్గర ఉండాలి. అలాగే మనలో ఫిజికల్ ప్లేన్లో ఎఫర్ట్ ఉండాలి. మనలో మన ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా, రైట్ ఇంటెన్షన్స్ ఉన్నాయా లేవా, ఇవి చూస్తారు. అలాగే ఒక వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాలు గురువులు చూసేవి చూశాను. ఇప్పుడు గురువులు ఒక వ్యక్తిలో ఏ ఉండాలి అనుకుంటాడో గురువు చెప్పుకున్నాం. అవి ఇంటెన్షను, ఎఫర్ట్, తర్వాత పవర్ ఆఫ్ పెర్సిస్టెన్స్, ఈ మూడు. అలాగే మనిషిలో ఉండాల్సినవి, సాధకుల్లో ఉండాల్సినవి, శిష్యుల్లో ఉండాల్సినవి ఇప్పుడు చెప్పుకుందాం. అదేంటంటే ఫస్ట్ వ్యక్తిత్వ నిర్మాణం గురువుగారు చెప్తారు, క్యారెక్టర్ బిల్డింగ్. వ్యక్తిత్వ నిర్మాణం అంటే ఏంటి? దుర్గుణాలు సద్గుణాలు, దుర్గుణాలు పోగొట్టుకోవడం, సద్గుణాలని అలవాటు చేసుకోవడం, సద్గుణాలని పెంపొందించుకోవడం, ఇది కంపల్సరీ, వెరీ 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 ఎసెన్షియల్. ఇది లేకుండా అసలు ఆధ్యాత్మిక జీవితం అనేది సున్నా. రెండోది వచ్చేసరికి మన దృక్పథం ఏంటి, మన యాటిట్యూడ్ ఏంటి, లైఫ్ గురించి మన యాటిట్యూడ్ ఏంటి, ఇది సరిగ్గా ఉందా లేదా. ఏముందండి ఈ 3 నెలల ముచ్చట, దీనికోసం ఇంత తాపత్రయం ఏంటి అనే కొంత మెట్ట వేదాంతం వాళ్ళు ఉంటారు. అది రైట్ యాటిట్యూడ్ కాదు. రైట్ యాటిట్యూడ్ ఏంటో మనం నెక్స్ట్ చెప్పుకుందాం. వరుసగా ముందర 9 పాయింట్లు చెప్పారు, 9 చెప్పేసి అప్పుడు డీటెయిల్స్ వెళ్దాం. వ్యక్తిత్వ నిర్మాణం 1, రైట్ యాటిట్యూడ్ 2, సర్వీస్ సేవ 3, 4 మెడిటేషన్ ధ్యానం, 5 షట్చక్రాలకు సంబంధించిన జ్ఞానం, 6 ప్రాణాయామం, దాంట్లో ఉన్న రకరకాల పద్ధతులు, 7 విల్ అంటే సంకల్పం, దానికి సంబంధించి సంకల్పాన్ని ఎలాగ డెవలప్ చేసుకోవాలి, సంకల్పం అంటే ఏంటి, సంకల్పాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇవి 7. 8 కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే గురువుగారు ఒకే మాట చెప్తారు, ఎవరికైనా టైం సరిపోవట్లేదంటే నా జీవిత చరిత్రని చదివి దాన్ని అర్థం చేసుకుంటే 24 గంటలు ఎలాగ వెచ్చించవచ్చో మీకు బాగా అర్థమవుతుంది అని. అందుకని టైం మేనేజ్మెంట్ గురుదేవుల చరిత్ర చదువుకుంటే తెలుస్తుంది. చివరిది కుండలిని జాగరణ. ఇది 9 వ్యక్తిలో ఉండాలి. చాలామంది కుండలిని జాగరణంగానే మంచి ఉత్సాహంగా అబ్బో నేను మంచి సబ్జెక్ట్ అనుకుంటారు, కానీ అది ఎక్కడ పెట్టారు? 9 చిట్ట చివరిది. ఫస్ట్లో ఉండాల్సిందేంటి? క్యారెక్టర్ బిల్డింగ్. అది ఆ క్యారెక్టర్ బిల్డింగ్ తర్వాత ఈ వ్యక్తిత్వ నిర్మాణంలో మనకు ఎవరైనా సరే సాధారణంగా జీవించే వాళ్ళందరూ గాయత్రి మంత్ర వ్యాహృతులు ఏవైతే ఉన్నాయో, భూ భువః స్వః, మనకు ద్రవ్యమయము, శక్తిమయము, ప్రజ్ఞామయము, ఈ 3 లోకాలు ఉంటాయి, మనస్సు, కోరికలు, శరీరం, ఈ 3 మనం తిరుగుతూ ఉంటాం తప్ప అంతకంటే పైకి వెళ్ళాం. అలాంటి జన్మలు కొన్ని గడిచిపోగా ఏదో ఒక జన్మలో తనలో దుర్గుణాలు ఏమిటి, తనలో సద్గుణాలు ఏంటి అనేవి వ్యక్తి తెలుసుకోవడానికి మొదలెడతాడు. ఇది చిచి ఇది మంచిది కాదే అనిపిస్తుంటుంది వాడికి. అనిపించి ఏం చేస్తాడప్పుడు? అలా అనిపించడం గురువు యొక్క లేదా భగవంతుడి యొక్క అనుగ్రహం. భగవంతుడు ఎప్పుడు తన అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉన్నప్పటికీ వ్యక్తి ఇలాంటి చిక్కుల్లో పడి మనస్సు, ప్రాణం, శరీరం వీటికి సంబంధించిన వాటినే వాడు తృప్తి చెందుతూ కొన్ని జన్మలు గడిచినా కొంతకాలం అయ్యేసరికి ఏమవుతాయంటే వాడు చేసే పనులు ఏమి ఫలించవు, అప్పుడు కష్టాలు మొదలయ్యాక అనుకుంటాడు. అలాంటప్పుడు ఈ కష్టాలను పోగొట్టే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తాడు. అలా ఎంక్వైరీ చేయటంలో దుర్గుణాలు వదులుకొని సద్గుణాల వైపు వెళ్ళటం అనేది మొదలవుతుంది. ఎక్కడికో వెళ్తాడు, మీరు ఫలానా పూజ చేయండి, చెయ్యాలంటే మీరు కాఫీ తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, అయ్యప్ప మాల వేసుకుంటే ఇవేమి తినకూడదు, ఇవి తాగకూడదు, నేల మీద పడుకోవాలి, గుడికి నడిచి వెళ్ళాలి, ఇలాంటివన్నీ చెప్పేసరికి స్టార్ట్ అవుతుంది రీఓరియంటేషన్. అలాగా ఫస్ట్ ఏమవుతుంది, రికగ్నైజ్, ఫస్ట్ కండిషన్ ఏంటి, రికగ్నైజ్ చేస్తాడు, ఎస్ నాలో ఈ లోపం ఉంది, దీన్ని సరి చేసుకోవాలి. ఆ రికగ్నైజ్ చేసిన తర్వాత ఏం చేస్తాడు, రీఓరియంట్ అవుతాడు. అంతవరకు తాగడం తినడం మిగతా భౌతిక సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడానికి మొదలవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, రీబిల్డ్, తనలో ఉన్న ఆ చెడు లక్షణానికి వ్యతిరేకమైన మంచి లక్షణాన్ని తనలో అలవాటు చేసుకుంటూ ఉంటాడు. ఇదివరకు అబద్ధాలు ఆడేవాడు, ఇప్పుడు మెల్లిగా అబద్ధాలు ఆడటం మానేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈజ్ జస్ట్ రీబిల్డింగ్, ఈజ్ ఇంపోజింగ్ ఏ న్యూ రిథమ్, అది వస్తుంది. ఆ తర్వాత ఈ దానివల్ల ఏమవుతుందంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కూడా వేరే పదార్థంతో మెల్లిమెల్లిగా తయారవుతూ ఉంటాయి. జనాలకి తెలియాల్సింది ఏంటంటే దుర్గుణాలన్నీ లోవర్ పర్సనాలిటీకి సంబంధించి, అంటే లోవర్ మెంటల్, తర్వాత యాస్ట్రల్, వైటల్, ఈదరిక్ వీటితో కలిసి పనిచేసేదంతా కూడా మెయిన్గా యాస్ట్రల్ ప్లేన్, అంటే కోరికలు తీర్చుకోవడం అనే దానివల్ల ఈ దుర్గుణాలు వీటికి ఆస్కారం ఉంటుంది, లేకపోతే ఉండదు. అలా వాటిల్లో మనం ఎక్కువగా చూసేవి కోపం, చిరాకు, విసుగు, ద్వేషించడం, అసూయ పట్టడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ లోవర్ నేచర్ అనమాట, మనలో నిమ్న ప్రకృతి. అలాగే సద్గుణాలు, ఈ సద్గుణాలు అనేవి మనలో ఉన్న సోల్, మన ఉన్నతమైన ప్రకృతికి సంబంధించినవి. దీంట్లో సంతోషం, ప్రేమ, జ్ఞానం ఇలాంటివి వస్తాయన్నమాట. అందుకని ఎప్పుడు మనం సద్గుణాలను అలవాటు చేసుకుంటూ దుర్గుణాలను దూరంగా ఉండాలంటే ధ్యానం ఎప్పుడూ ఆజ్ఞాచక్రంలోనే పెట్టుకోవాలి, ఇంకెక్కడ పెట్టుకోక్కర్లేదు. ఆజ్ఞాచక్రము, తర్వాత సహస్రారం, సహస్రారం కూడా కాదు, ఆజ్ఞాచక్రంలోనే ఉంచుకోమన్నారు. ఎందుకంటే అక్కడ ఉంచుకుంటే ఆటోమేటిక్గా సహస్రారం కూడా పనిచేస్తుంది. ఈ రెండు బాగా కొరలేట్ అయ్యి, బాగా కోఆర్డినేట్ అయ్యి పనిచేస్తూ ఉంటే మిగతా చక్రాలు ఆటోమేటిక్గా సరైన పద్ధతిలోకి వస్తాయి, వాటిని విడిగా డీల్ చేయక్కర్లేదు. విశుద్ధి, అనాహతం, మణిపూరం, స్వాధిష్టాన మూలాధారంలో ఏమి చేయక్కర్లేదు. ఏం చేయకపోతే ఎలాగండి అనే ప్రశ్న లేదు. ఎందుకంటే ఐదో అంతస్తులో నుంచి లీక్ అయిందనుకోండి ఏదన్నా, ఒకటో అంతస్తు గ్రౌండ్ ఫ్లోర్ వరకు కిందకు వచ్చి పడుతుంది. అలాగా ఎక్కడో పైన ఆకాశంలో ఉన్న వర్షం చుక్క భూమి మీద పడుతోంది కదా, అక్కడెక్కడో ఉన్న మెరుపు నీళ్ళ ద్వారా ఎలక్ట్రిసిటీ అంతా భూమిలో ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా మనకు ఆజ్ఞాచక్రంలో చేస్తున్న సాధన ఏమవుతుందంటే గురువు ఆజ్ఞని, భగవంతుడి ఆజ్ఞని మనిషి స్వీకరించి దాన్ని కిందకి పంపిస్తాడు ఆటోమేటిక్గా. హయ్యర్ లెవెల్స్లో ఉన్న ఎనర్జీ లోవర్ లెవెల్కి ఆటోమేటిక్గా పాస్ అవుతుంది. కాబట్టి హయ్యర్ లెవెల్లో ఉన్న ఈ హెడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి శక్తిధారలు కింద సెంటర్స్కి ఆటోమేటిక్గా వెళ్తాయి, మనం ఏం చేయక్కర్లేదు వాటి గురించి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది అయిన తర్వాత రైట్ మోటివ్, సరి అయిన ప్రేరణ, వాట్ మోటివేట్స్ యూ టు డూ దిస్ అని క్వశ్చన్ వేసామనుకోండి, దానికి సరైన ఆన్సర్ చెప్పగలిగి ఉండాలి. దీనికి ఈ పుస్తకంలో మాస్టర్ జ్వాలాకులు ఏమి ఇచ్చారంటే, జనరల్గా ఒక స్నేహితుడు కానీ అలాగే ఒక పెద్ద వ్యక్తి, మనకు పాఠం నేర్పిన గురువు ఇలాంటి వాళ్ళ మీద కానీ మామూలుగా ఎవరికైనా భక్తి ఉంటుంది, అది సాధారణం అన్నమాట. ఇలాగ సాధారణమైన ఈ భక్తి కాస్త మెల్లిమెల్లిగా కొంతకాలానికి ఒక మహాత్ముడు, ఒక పరమ గురువు అలాంటి వాళ్ళకి వాళ్ళ వైపు మళ్ళుతుంది. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ప్రేమ, ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ప్రేమ, మనం ఎవరినైతే భగవంతుడిగా, అంటే కొందరు రాముడు ఇష్టం, కొందరు కృష్ణుడు ఇష్టం, కొందరు వెంకటేశ్వర స్వామి ఇష్టం, కొందరు కుమారస్వామి ఇష్టం, కొందరు గణపతి ఇష్టం, వాళ్ళ మీద ప్రేమగా మలుచుకుంటూ ఉంటాం. అలాగే కొందరు పరమ గురువుల మీద ప్రేమగా, వాళ్ళ ప్రణాళిక మీద ప్రేమగా దాన్ని మలుచుకుని దాన్ని సేవగా వ్యక్తం చేస్తారు. సేవ ఎప్పుడు చేయగలం, ప్రేమ ఉంటేనే సేవ చేస్తాం, సేవ చేస్తామంటేనే ప్రేమ ఉన్నట్టు గుర్తు. ఎవరి మీద ప్రేమ ఉండాలి, భగవంతుడి ప్రణాళిక మీద, గురువు ఇచ్చిన ప్రణాళిక మీద ప్రేమ ఉండాలి. గురువు మీద అక్కర్లేదు, గురువు మీద ఆటోమేటిక్గా ఉంటుంది. గురువు మీద లేకపోతే గురువు ఇచ్చిన ప్రణాళిక కూడా నచ్చదు మనకు. కాబట్టి గురువు మీద ప్రేమ, గురువు ప్రణాళిక మీద ప్రేమ, సేవగా వ్యక్తమవుతుంది. ఇది రెండో పాయింట్. అదైన తర్వాత మెల్లిగా గురువు ఇచ్చిన ప్రణాళిక దాంట్లో సేవగా మారుతున్నప్పుడు తను తాను మర్చిపోయి ఈ ప్రణాళిక ద్వారా మానవాళి అందరికీ ఎలా సేవ చేయొచ్చు అనే ఆలోచనలోకి వెళ్తాడు. అలాగా అతని మోటివ్ ఇంకా ఇంకా దాని ఏమంటారు బాగా షార్పన్ అవుతూ ఉంటుంది. ఇంకా ఫోర్త్ స్టెప్లో ఏం చేస్తాడంటే భగవంతుడు ఆదర్శంగా వ్యక్తమవుతాడు. గురుదేవుల సాహిత్యంలో మనకు బాగా కనిపిస్తుంది, ఆదర్శంగా వ్యక్తమవుతాడు భగవంతుడు. అలాంటి ఆదర్శాన్ని ఒక దాన్ని పట్టుకొని ఆ ప్రణాళికను తీసుకొని దీన్ని విశ్వం అంతా ఏం కోరుకుంటుంది, అసలు ఈ విశ్వం ఎటు వెళ్ళాలనుకుంటుంది, ఈ సోలార్ సిస్టంలో మనం ఉన్నాం, ఈ సోలార్ సిస్టంలో మనం భూమి మీద ఉన్నాం, అసలు భూమి ఏమనుకుంటుంది, సోలార్ సిస్టమ్ ఏమనుకుంటుంది, మనం కూడా అదే అనుకుంటాం. అంటే మనకి ఇప్పటివరకు భూమి ఏమనుకుంటుందో తెలుసా, క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. అలాగే సోలార్ సిస్టమ్ సూర్యుడు ఏమనుకుంటున్నాడో తెలుసా, క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఈ రెండింటికి ఆన్సర్ తెలిస్తే అదే మనం అనుకోవాలి. ఒక మనిషి ఏమనుకుంటాడు, తనకు ఇల్లు లేదనుకోండి ఇల్లు కావాలనుకుంటాడు, ఉద్యోగం లేదనుకోండి ఉద్యోగం కావాలి, చదువు లేకపోతే చదువు కావాలనుకుంటాడు. అలాగే వాడికి ఏం లేదో అని కోరుకుంటాడు, అలాగే భూమికి ఏమి లేదు అది కోరుకుంటుంది, అలాగే సూర్యుడికి ఏమీ లేదు అది కోరుకుంటాడు. మనకు ఎలాగైతే మనస్సు, మనకు ఎలాగైతే ఆత్మ ఉన్నాయో అలాగే భూమికి మనస్సు, భూమికి ఆత్మ, అలాగే సూర్యుడికి, సూర్య కుటుంబం సౌర కుటుంబం మొత్తానికి కలిపి ఒక మనస్సు, సౌర కుటుంబం మొత్తానికి స్పిరిట్ ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అసలు సోలార్ సిస్టమ్ ఎటువైపు పయనిస్తుంది అటే మనం కూడా పయనిస్తాము. అప్పుడేమవుతుంది యూనిఫామిటీ, మనం ఒక హార్మోనియస్ రిలేషన్ ఉంటుంది మనకి సౌర కుటుంబానికి. ఇదొకటి తెలుసుకుంటాం. తెలుసుకుంటూ విశ్వశక్తులకి తాను ఒక వాహికగా, ఇలా తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే అవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, వాటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, అవే శక్తులు మనం స్వీకరించడానికి మనలో ఏముంది, వీటిని మనం ఎలా స్వీకరించాలి, వాటిని ఎలాగ విశ్వ కళ్యాణానికి ఉపయోగించాలి, అలాంటివి ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ దైవీ శక్తులకి వాహికగా తయారవుతాం. దైవాన్ని వ్యక్తీకరించేటట్టుగా మనం దాంట్లో మన పాత్ర ఏమిటి ఇవన్నీ తెలుసుకుంటాం. ఈ మొత్తం తెలుసుకోవడానికి ఇచ్చిన హెడ్డింగ్ ఏంటి, రైట్ మోటివ్, ఇది ఉండాలి. సాధన ఎందుకు చేస్తున్నాం అని ప్రశ్న వస్తే మనకు ఏం తెలియాలి, భగవంతుడి సంకల్పాన్ని, భగవంతుడి ప్రేమని, భగవంతుడి జ్ఞానాన్ని నేను అందుకోవడం, దీన్ని అందరికీ పంచడం, ఇది నా పని, ఇందుకోసమే నేను పుట్టాను అని తెలుసుకోవాలి. ఎవరైనా ఈ భూమి మీద పుట్టేది సూర్యుడు ఎలా వెలుగునిస్తున్నాడు, ఎవరన్నా వద్దన్నా ఇస్తూనే ఉంటాడు, కావాలన్నా ఇస్తూనే ఉంటాడు, మనం కావాలి వద్దు అని అడగకపోయినా ఇస్తూనే ఉంటాడు కదా. అలాగే చంద్రుడు తన వెన్నెలు కురిపిస్తూనే ఉంటాడు, ఆ చంద్రుడు వెన్నెల ద్వారా వచ్చే కిరణాల వల్ల మన శరీరం తయారవుతుంది, సూర్యుడి కిరణాల వల్ల మనలో ఉన్న ఆత్మతత్వం ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అవుతుంది బాడీలో. ఈ రెండు కిరణాలు, సూర్యకిరణాలు చంద్రకిరణాలు అనేవి పనిచేస్తేనే ఒక వ్యక్తి ఉండగలడు. అలాగా నిరంతరము ఆ రెండు కిరణాలు సూర్యుడు ఇటు చంద్రుడు వర్షిస్తూనే ఉంటారు, దానివల్ల మిగతా జంతుజాలం లేదా వృక్షాలు లేదా ఖనిజాలు ఇవన్నీ గ్రహాలు అన్ని తయారవుతూనే ఉంటాయి. ఇవన్నీ మనం గమనించడం వల్ల మనం కూడా ఆ వెలుగుని స్వీకరించడం, ఆ వెలుగుని అందరికీ పంచడం, ఎవరికి మనకంటే కింద ఉన్న వాళ్ళకి పంచాలి. ఎవరున్నారు మనకంటే కింద, మనం అంటే హ్యూమన్ కింగ్డమ్, ఈ హ్యూమన్ కింగ్డమ్ కింద ఇమీడియట్గా ఎనిమల్ కింగ్డమ్, దానికి ఇమీడియట్గా కింద ప్లాంట్ కింగ్డమ్, అంతకంటే కింద ఒక మినరల్ కింగ్డమ్ ఉన్నాయి. ఇవి వీటిలన్నిటికంటే పైన, మనకంటే పైన దేవా కింగ్డమ్ ఉంది. కావాల్సి ఉంటే మన చేతనైతే ఉందర వీళ్ళందరికీ సర్వ్ చేసి అప్పుడు దేవా కింగ్డమ్తో కూడా మనం ఈ వెలుగుని వాడ కూడా పంచవచ్చు. ఈ రైట్ మోటివ్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు రైట్ సర్వీస్ అనేది వస్తుంది, సేవ. ఈ సేవ ద్వారానే వ్యక్తి తన కుటుంబానికి, అలాగే తన దేశానికి, అలాగే గురు పరంపరకు, ఒక గురు పరంపర అందరికీ చేయొచ్చు, లేదా ఒక గురువుని సెలెక్ట్. ఇప్పుడు మాస్టర్ ఆర్కే ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నారు, హైరార్కీ ఇంచుమించు గురు పరంపర అందరికీ ఆయన వాడు పనులు చేసి పెట్టడానికి సిద్ధంగా ఎప్పుడు ఉండేవారు. అంతటి వాళ్ళు అవ్వచ్చు, లేదా ఎవరో ఒక గురువుని తీసుకుని మనం పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు ఇచ్చిన పూర్తిగా చేయటమే మనకు చేతకట్టలేదు, మనమేం తీసుకుంటాం అంతమంది కదా. కాబట్టి ఒక గురువుని, ఆ గురువు యొక్క బృందాన్ని వాళ్ళతో మనం సంబంధం ఏర్పరచుకొని ఆ పనుల్లో మనం ఉంటాం. ఇవన్నిటికీ మానవాళ్ళందరికీ కూడా ఈ రకంగా రైట్ మోటివ్ తోటి ఒక గురువుతో కాంటాక్ట్ ఏర్పడి ఆ గ్రూప్ ద్వారా మానవాళ్ళందరికీ సేవ చేసే పనిలో వ్యక్తి ఉంటాడు. ఇదైన తర్వాత నాలుగవది ఏంటంటే ధ్యానం. ధ్యానం అంటే మీ అందరికీ తెలుసు మెడిటేషన్. మెడిటేషన్ చేస్తాం ఇప్పుడు టీవీల్లో చెప్తారు మెడిటేషన్ ఇలాగా మెడిటేషన్ అలాగా. లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక పెద్ద ప్రశ్న వేసి దానికి ఒకటి చెప్తాడు ఆయన. అలాగే రకరకాల వెల్యూర్ అంటే ఆశలు రేపేటట్టుగా ఒక వ్యాపార ప్రకటన ఉన్నట్టుగా ఉంటాయి ఇవి కూడా. అవన్నీ ఒక పద్ధతి. అలా కాకుండా ఎవరైతే గురువులు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక కోరిక తీరడానికి ఎప్పుడు కూడా మనం ధ్యానం చెయ్యకూడదు. ఈ కోరిక తీరాలి అని ధ్యానం చేస్తే ఏమవుతుందంటే నష్టమేం లేదు, దైవీ శక్తులు మనలోకి ప్రవేశిస్తాయి, మనలో ఉన్న లోవర్ నేచర్ అంతా కూడా జాగృతం అవుతుంది, ఆల్రెడీ మనలో ఉన్న దుర్గుణాలు ఏవైతే ఉన్నో పెరిగిపోతాయి. వ్యక్తికే నష్టం దానివల్ల, అంతేగాని వాళ్ళకే నష్టం లేదు. అందుకని ఈ కోరిక తీరాలి, ఈ కోరిక అయితే బాగుండు నాకు అని ఎవరన్నా మనసులో పెట్టుకుని మనం ధ్యానం చేయకూడదు. మరి ఎందుకు చేయాలండి బాబు ధ్యానం అంటే? ధ్యానం ఎందుకు చేయాలంటే మన మనస్సు, మన మూడు చెప్తారు, మనస్సు మధ్యలో ఉంటుందన్నమాట, పైన ఆత్మ కింద బుద్ధి, సారీ ఆత్మ పైన ఉంటుంది బుద్ధి మధ్యలో ఉంటుంది మనస్సు కింద ఉంటుంది. మనస్సు కింద ఇంకా మనకు బ్రెయిన్ చివరగా, ఈ వీటి మధ్యలో కరెక్ట్ అటోన్మెంట్, కరెక్ట్ అలైన్మెంట్, కరెక్ట్ అనుసంధానం జరగటం అనేది ఏదైతే ఉందో దానికోసం ధ్యానం చేసుకోవాలి. మన మనస్సు బుద్ధితో అనుసంధానం అవ్వాలి, బుద్ధి ఆత్మతో అనుసంధానం అవ్వాలి. మన మనస్సు అంటే, మనస్సు అంటే చాలామందికి మనస్సు మనస్సు ఒక భాషలో ఏమిటంటారు దాన్ని, ఈ శరీరం మొత్తంలో పనిచేస్తున్న ప్రజ్ఞ ఏదైతే ఉందో చేతనత్వము, ఆ చేతనత్వమే ఆలోచిస్తున్నప్పుడు దాన్ని మనస్సు అంటాం, నిర్ణయం తీసుకుంటున్నప్పుడు బుద్ధి అంటాం, ఇంద్రియాలతో కలిసి పనిచేస్తున్నప్పుడు చిత్తం అంటాం. ఫలానా నేను, ఫలానా నేను, ఫలానా ఉద్యోగిని ఐఏఎస్ ఆఫీసర్, నేను దేశానికి ప్రధాని, దేశానికి రాష్ట్రపతికి రాష్ట్రపతిని, లేదా నేను పెద్ద దొంగల నాయకుడిని, లేదా నేను పెద్ద గురువుని బాబాని, నాకు మూడు శక్తులు ఉన్నాయి ఇలాగ అనుకుంటున్నప్పుడు అది అహంకారం అంటాం. ఈ రకంగా ఒకే చేతనత్వం ఒకే ప్రజ్ఞ ఏం చేస్తుంది, నాలుగు రకాలుగా పనిచేస్తుంది, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం. కానీ ఆ మనస్సుకి మన ఫిజికల్ బ్రెయిన్కి పూర్తిగా కరెక్ట్గా అలైన్మెంట్ ఉండదు, అదొకటి సాధించాలి ధ్యానం ద్వారా. అలాగే మనస్సుకి బుద్ధిలోకానికి, బుద్ధిలోకంలో ఏముంటుందంటే అంతా ఒక్కటే అనే జ్ఞానం ఉంటుంది బుద్ధిమయ లోకంలో. మనం ఇప్పుడు నిర్ణయం తీసుకునే బుద్ధి అని చెప్పుకున్న విషయం అది కాదు అక్కడ ఉండేది, అది బుద్ధిక్ ప్లేన్ అని అంటారు జ్వాలకుల మహర్షి. ఆ బుద్ధిక్ ప్లేన్లోకి వెళ్తే ఎప్పుడైతే మనం దాంట్లోకి ఎంటర్ అవుతామో అప్పుడు అంత ఉన్నది ఒక్కటే అని అర్థమవుతుంది తప్ప ఇంతమంది ఉన్నట్టుగా తెలియదు. మనకు ఇంతమందిలోనూ భగవంతుడు ఉన్నాడు అని భౌతికంగా ఏదో పుస్తకంలో చదివో లేదా వినో తెలుసుకుంటాం తప్ప అనుభవంలోకి రాదు. ఎప్పుడైతే బుద్ధిక్ ప్లేన్లోకి ఎంటర్ అయ్యో అనుభవంలోకి వస్తుంది. గురువులందరూ కూడా బుద్ధిక్ ప్లేన్లోనే పనిచేస్తారు, అంతకంటే కింద పనిచేయరు. అందుకని ఎప్పుడు ఆయన గుంటూరులో సప్తరి శాస్త్రంలో కూర్చున్నట్టే కనిపిస్తారు. అలాగే పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు ఎప్పుడు హరిద్వార్లో ఆ గదిలో మూల కూర్చున్నట్టే కనిపిస్తారు. కానీ వాళ్ళు విశ్వంలో ఉన్న పనులన్నీ చేస్తారు. ఎలాగా అంటే వాళ్ళు బుద్ధిక్ ప్లేన్లో ఉండి పనులన్నీ చేస్తారు. మనం కూడా ధ్యానంలో బుద్ధిక్ ప్లేన్ని టచ్ చేస్తే బుద్ధిక్ ప్లేన్లో ఉన్న గురువుతోటి సంబంధం ఏర్పడుతుంది. బుద్ధిక్ ప్లేన్ టచ్ చేయాలంటే ఆజ్ఞాచక్రంలోనే ధ్యానం చేయాలి, ఇంకెక్కడ చేయకూడదు. అందుకని ఆజ్ఞాచక్రం ఇంపార్టెన్స్. అదైన తర్వాత మనం ఎప్పుడు దైవీ ప్రణాళిక కోసమే ధ్యానం చేయాలి. దైవీ ప్రణాళిక అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ఈ ప్రణాళికలో నేనేం చేయాలి. ఆల్రెడీ మనకు దైవీ ప్రణాళిక లేదా భూమిపై స్వర్గావతరణ అనేది తెలిసిపోయింది నిజమే. ఇప్పుడు దాంట్లో నా పార్ట్ ఏంటి కరెక్ట్గా తెలుసుకోవాలి, నా పార్ట్ తెలుసుకుని దాన్ని సరిగ్గా ప్లే చేయాలి ఎలాగా అనే ప్రశ్న మనకు ఉండాలి. ఇంకేమి ధ్యానం ద్వారా ఇంకోటి అడగకూడదు. నెక్స్ట్ వచ్చేవి చక్రాలు. ఈ చక్రాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన తలలో అంటే హెడ్ సెంటర్స్ ముఖ్యంగా మనకు రెండు కనిపిస్తాయి, ఒకటి సహస్రారం ఇంకోటి ఆజ్ఞాచక్రం, వీటి ద్వారా పనిచేయాలి. అలాగే సంకల్పతలంలోనే పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు, సంకల్పంగానే ఉంటాడు ఆయన. ఆ సంకల్పం శక్తి ద్వారా వ్యక్తమవుతుంది అని చెప్పుకున్నాం కదా. పరమాత్మ సంకల్ప స్వరూపంగా తనలో ఉంటే పరమాత్మకి అంశ అయిన జీవుడు ఎప్పుడు హృదయంలో ఉంటాడు. ఈ తనలో ఉన్నవాడు సాక్షి, ఈ హృదయంలో ఉన్నవాడు జీవుడు. అన్నీ అనుభవిస్తూ ఉంటాడు, అన్నీ అనుభవించి బాధలు దుఃఖాలు కష్టాలు ఆనందం ఇవన్నీ వీడు అనుభవిస్తుంటాడు, ఆయనకేం లేదు సాక్షికి. ఈ ఇద్దరిని మనం తెలుసుకుంటూ ఉండాలి. నేను జీవుడినా జీవుడే ప్రతివాడు. ఆ జీవుడు ఏం చేయాలి, ఈ కష్ట సుఖాలు బాధలు దుఃఖాలు ఇలాంటి ఏమైనా సుఖ దుఃఖాలు ఇలాంటి ద్వంద్వాల నుంచి బయటపడి ద్వంద్వ అతీతంగా వెళ్ళి సాక్షి చైతన్యాన్ని తను సంపాదించాలి. అది ఎలా జరగాలంటే మనం ఎప్పుడు కూడా ఆజ్ఞాచక్రంలో ఉంటూ ధ్యానం చేసుకుంటాం వల్ల, ఎలాగైతే గుండె ఊపిరితిత్తులు కొట్టుకోవడం, పొట్టలో పడేసిన అన్నం అరగడం ఇవన్నీ ఎంత ఆటోమేటిక్గా జరుగుతాయో, అంత ఆటోమేటిక్గా ఆజ్ఞాచక్రంలోనూ సహస్రారంలో మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మిగతా చక్రాలు కూడా దే ఆల్సో ఫాల్ ఇన్ లైన్ విత్ ద ఆజ్ఞ. చాలా న్యాచురల్గా జరుగుతుంది, వాటిని మనం ఏం పట్టించుకోవట్లేదు. ఎప్పుడు మనం ఇక్కడే ధ్యానం చేసుకుంటున్నామే అనుకోకర్లేదు. కొన్ని పుస్తకాలు చదివితే మీకు విశుద్ధిలో చేస్తే అంగు ఆశక్తులు వస్తాయి, హృదయంలో చేస్తే ఈ శక్తులు వస్తాయి, మణిపూరకంలో చేస్తే ఆసక్తులు వస్తాయి, ఇంకా కింద స్వాధిష్టానం మూలాధారాల్లో చేస్తే ఇంకా కొండల్ని జాగరణ అయిపోతుంది, ఇలాంటివన్నీ చెప్పారనుకోండి టా అవన్నీ పక్కన ఏం చేయాలి టా అని పెట్టుకోవాలి. కొండల్ని జాగరణ జరుగుతుంది టా, అక్కడికి వెళ్తే ఇంకోటి ఏదో వస్తుంది టా, ఇలాగ అన్ని టాలే. ఏం చేయమంటున్నారు, ఆజ్ఞాచక్రంలో ఉండి సాధన చెయ్యి. గుండె కొట్టుకోవడం నీ చేతిలో లేనట్టే, శ్వాస పీల్చుకోవడం నీ చేతిలో లేనట్టే, అక్కడ ఉంటే ఆటోమేటిక్గా మిగతా చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి అని చెప్తున్నారు. ఆజ్ఞాచక్రంలో ఉండి వ్యక్తి ఏం చేస్తాడంటే పైనుంచి వచ్చే ఆజ్ఞల్ని స్వీకరిస్తాడు. అందుకని ఆజ్ఞలో ఉండటం అంటేనే ఆజ్ఞని స్వీకరించడం. ఆ పైనుంచి వచ్చే హయ్యర్ సెల్ఫ్, ప్రతి వాళ్ళకి లోవర్ సెల్ఫ్ హయ్యర్ సెల్ఫ్ అని ఉంటాయి. హయ్యర్ సెల్ఫ్ అంటే ఏం చేస్తుంది, ఆ హయ్యర్ సెల్ఫ్ భగవంతుడి ప్రణాళిక ఏదైతే ఉందో లేకపోతే గురువు యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది గ్రహించి దాన్ని బుద్ధికి ఇంప్రెస్ చేస్తుంది. అది మనలో ఉన్న హయ్యర్ మైండ్ పట్టుకుంటుంది, పట్టుకుని మనకు తెలిసేట్టు చేస్తుంది. ఇది పైనుంచి జరిగే ప్రాసెస్. కింద నుంచి జరిగే ప్రాసెస్ ఏంటి, మనకు ఒక కోరిక వస్తుంది, మనకు ఒక అది తీర్చుకోవాలి ఇది తీర్చుకోవాలి ఇలాంటి కోరికలు. ఆ కోరికల్ని ఆలోచించి దాన్ని ఆచరించడం ఎలాగా అనే ప్రణాళిక వేసేది లోవర్ మైండ్, ఇది లోవర్ సెల్ఫ్. అందుకని మనసులో హయ్యర్ మైండ్, లోవర్ మైండ్, హయ్యర్ సెల్ఫ్, లోవర్ సెల్ఫ్. ఆ హయ్యర్ సెల్ఫ్ ఎప్పుడు కూడా బుద్ధితో అటాచ్ అయ్యి ఉంటుంది. బుద్ధి భగవంతుడి నుంచి, అంటే భగవంతుడి తత్వం ఏదైతే ఉందో, ఇందాక చెప్పుకున్నాం కదా భగవంతుడు ఎవరు కనపడ్డు, ఆయన సంకల్పం తెలుస్తుంది. ఆ సంకల్పం పనిచేయడం శక్తి ద్వారా కాబట్టి శక్తి ద్వారా భగవత్ సంకల్పం తెలుస్తుంది. ఇవన్నీ కూడా బుద్ధి స్వీకరించి మన హయ్యర్ మైండ్కి హయ్యర్ సెల్ఫ్కి ఇస్తుంది. అది మనం తెలుసుకుంటాం ధ్యానంలో. ఇది చక్రాల్లో మనం ఎప్పుడు కూడా ఆజ్ఞలో ఉండటం వల్ల తెలుస్తుంది. తెలుసుకుంటూ ఆ హయ్యర్ సెల్ఫ్ నుంచి వచ్చే గైడెన్స్ తోటి ఏం చేస్తామంటే మన జీవితాన్ని దివ్య జీవితంగా మార్చుకుంటాం, దివ్య జీవనం అవుతుంది మంది. అలాగే మనం దివ్య ప్రణాళికలో, దైవీ ప్రణాళికలో పాలు పంచుకుంటూ భగవత్ సంకల్పాన్ని తెలుసుకుని మనం కూడా సంకల్పాన్ని వృద్ధి చేసుకుంటూ దాన్ని ఆ దైవీ ప్రణాళికని ఎలాగ అమలుపరచాలి అనే దిశగా ఆ హయ్యర్ సెల్ఫ్కి భగవత్ తత్వానికి మనం ఒక ఏజెంట్గా పనిచేస్తాం. ఇప్పటివరకు మన కోరికలు తీర్చుకోవడానికి పనికొచ్చే ఈ శరీరం ఇప్పటి నుంచి ఏమవుతుందంటే భగవత్ ప్రణాళిక, దైవీ ప్రణాళిక, గురువుల ప్రణాళిక అనేది ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి దానికోసం పనికిరావడం మొదలెడుతుంది. నిన్నటి వరకు మనం కంప్యూటర్ ఉద్యోగం చేసుకుందాం, డబ్బులు సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో నేర్చుకుందాం అనుకుందాం కాసేపు. అదే ఉద్దేశం నేర్చుకున్నప్పటికీ కూడా ఇవాళ నుంచి ఏం చేస్తాం, భగవంతుడి ప్రణాళిక కోసం ఈ కంప్యూటర్ జ్ఞానాన్ని నేను ఎలా ఉపయోగిస్తాను అనే ఆలోచనతోటి మనం ఆ పనులు చేస్తాం. అలాగ మన జీవితంలో మార్పు వస్తుంది అన్నమాట. ఇలా మార్పులు మనం మూడు లోకాల్లోనూ, అంటే మన మూడు శరీరాల్లోనూ వస్తుంది. మన ఆలోచనలోనూ అలాగే మార్పు వస్తుంది, మన కోరికల్లో మార్పు వస్తుంది, మన చేతల్లో మార్పు వస్తుంది. ఇదివరకు ఒకలాగా ఆలోచించాం, ఈ డబ్బుతో మనం ఆ బంగారం కొనుక్కుందాం, ఈ ఫ్లాట్ కొనుక్కుందాం. ఇప్పుడు డబ్బులు చేతిలో కనిపిస్తే గురువుగారు ఇచ్చిన పని ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి ఈ డబ్బును ఎలా ఖర్చు పెడదాం అని ఆలోచిస్తాడు. అలాగే ఇదివరకు మన కోరికలు ఉండేవి, అలాంటి నాకు కొనుక్కోవాలి, లేకపోతే ఈ కారు కొనుక్కోవాలి, లేకపోతే ఆ మేడ కొనుక్కోవాలి. ఇప్పుడు కోరిక ఏంటి, ఈ పుస్తకాలు 10 మందికి వెళ్తే బాగుండు, ఈ జ్ఞానం ఇంకో 10 మందికి వెళ్తే బాగుండు, ఇంకో 10 మంది దీంట్లో చేరితే బాగుండు. ఇలా మన కోరికల్లో మార్పు వస్తుంది. సరే, ఇందాక చెప్పుకున్నాం మన చేతల్లో కూడా మార్పు వస్తుంది. ఇదివరకు సరదాగా మనం ప్లెజర్ ట్రిప్స్ అంటే మనం పిక్నిక్ వెళ్ళాం, ఇప్పుడు కూడా తీర్థయాత్రలు అలాంటి వెళ్ళాం, ఇదివరకు ఇప్పుడు వెళ్తాం. కానీ ఆ వెళ్ళిన చోట గురువు గారి గురించి, ఆ వెళ్ళిన చోట ఈ భూమిపై స్వర్గావతరణ అనే ప్రక్రియ గురించి, వీటి గురించి అక్కడ ఎవరికన్నా చెప్పచ్చా? అలాంటి చోట యజ్ఞం పెట్టి 10 మందిని చేర్చి యజ్ఞం చేస్తే అలాంటి పుణ్యక్షేత్రంలో 10 మందికి తెలుస్తుంది కదా, ఇంకా ఎక్కువ ప్రచారం అవుతుంది. ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇదివరకు పుణ్యక్షేత్రానికి వెళ్ళాం, అక్కడ మంచి లాడ్జిలో దిగాం, చక్కగా అన్ని సైట్ సీయింగ్స్ అన్నీ చూసాం, దేవుడికి దండం పెట్టడం వచ్చాం. కానీ ఇప్పుడు వెళ్ళాం, ఇప్పుడు కూడా దేవుడిని చూసాం, ఇప్పుడు కూడా సైట్ సీయింగ్ చూసాం, ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా చేసాం. అదేంటి, గురువుగారి గురించి తెలిసేటట్టుగా 10 మందికి ఏం చెయ్యాలి అనే ఆలోచనతో అక్కడ పనిచేసాం. యజ్ఞం పెట్టాం, లేకపోతే ఒక సత్సంగం పెట్టాం, లేకపోతే ఇంకో ఏదో కార్యక్రమం పాంప్లెట్స్ పంచిపెట్టాం. ఇలాంటివన్నీ మనలో మార్పులు వస్తాయి. ఇంకా అయిన తర్వాత ఆరోది ప్రాణాయామం. ఆరోది ప్రాణాయామం హలో హలో కాల్ కట్ అయినా కంటిన్యూ చేయండి.
మళ్ళీ కాల్ చేయమంటారా?
ఎందుకు వినిపెట్టలేదు అందరికి?
అందరు వచ్చేసారు అంకిల్, అందరు వచ్చేసారు. ఓకే,
సరే. ఆరోది ప్రాణాయామం. ఈ ప్రాణాయామం వల్ల ఏమవుతుంది, ఆరోది ప్రాణాయామం దీనివల్ల ప్రాణాయామం వల్ల ఏమవుతుంది, ఇదివరకు ఆల్రెడీ చెప్పుకున్నాం. గాలితో పాటు, మనం పీల్చుకునే గాలితో పాటు ప్రాణం అనే శక్తి మనలో ప్రవేశిస్తుంది, అదంతా శరీరం అంతా వ్యాపిస్తుంది. ఆ రకంగా మనకు శరీరం అంతా ఆత్మశక్తి వ్యాపించాలంటే దానికి ముఖ్యమైన సాధనం మన శ్వాస ప్రశ్వాసలు, అంటే బ్రీదింగ్. ఇది యూనిఫామ్ బ్రెత్ ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు కానీ మిగతా పూరక రేచక కుంభకాలు చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ శ్వాస ఏం చేస్తుందంటే భౌతిక దేహాన్ని ప్లస్ ప్రాణమయ కోశాన్ని, ఈ వైటల్ బాడీని, ఫిజికల్ బాడీని వైటల్ బాడీని రెండింటినీ బాగా ప్రభావితం చేయగలిగిన శక్తి ఈ శ్వాసకున్నది. దీనివల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు, అనారోగ్యం అయిపోవచ్చు, మంచి శక్తితో ఉండొచ్చు, అశక్తిలో అయిపోవచ్చు. అన్నం తింటే బలం రాదు, అన్నం తినడం వల్ల ఏమవుతుందంటే ఆకలి తీరుతుంది, తద్వారా కొన్ని కొన్ని శక్తులు వస్తాయి దాంట్లో. కానీ యాక్చువల్ శక్తి అంతా కూడా ప్రాణాయామం ద్వారా వస్తుంది. ఇది అయిన తర్వాత మనకు ఇంకా ఏడోదేంటి, సంకల్పం. అసలు సంకల్పం అనేది ఉంటేనే సృష్టి అంతా నడుస్తుంది. కాబట్టి గురువుల ప్రణాళికలో మనం బాగా పనిచేయాలంటే సత్సంకల్పాలు ఇచ్చారు గురువు గారు. మనం కొత్తగా ఏమి సంకల్పం ఎలాగా అని ప్రశ్నించుకోవడం, సంకల్పం ఒకటి తెలుసుకోవడం, దాన్ని మళ్ళీ రాసుకోవడం, దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలని తలకాయ బద్దలు కొట్టుకోవడం, ఏం అక్కర్లేదు మనకు. గురువుగారు ఇచ్చిన సత్సంకల్పాలు రెడీగా ఉన్నాయి, అవి తీసుకోవడం, దట్స్ ఆల్. అదైన తర్వాత కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం. గురుదేవుల చరిత్ర ప్రకారం ఆయన ఎలాగైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు, మనం అలాగే ఈ ప్రణాళికని సాకారం చేయడానికి మనం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇన్ని చేస్తే, అంటే ఈ 8 బాగా చేసినప్పుడు చివరికి మాట కొండల్ని జాగ్రత్త. అందుకే గురువుగారు ఏమి ఇచ్చారు, ఈ 200 సంవత్సరాలు, వచ్చే 200 సంవత్సరాల్లోగా ఎవరైతే నిజంగా అర్హులో వాళ్ళకి నేనే స్వయంగా వచ్చి కొండల్ని జాగరణ నేర్పుతాను, చేయిస్తారు వాళ్ళ చేత అని వాగ్దానం ఇచ్చారు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి, 8 మనం చేయాల్సింది, 9 ఆయన చేస్తారు. 9 అనే అంకెకి ఏది గెలిపినా అదే అంకె వస్తుంది. కిందసారి ఒకళ్ళు ఎవరో చెప్పారు, కానీ అక్కడ చిన్న కరెక్షన్ ఇదే. 9కి 1 గెలిపాం అనుకోండి 10 అంటే మళ్ళీ 1, 9కి 2 గెలిపాం అనుకోండి 11 అంటే 2. అంటే 9కి ఏది గెలిపినా అదే ఉంటుంది ఎప్పుడు, దాంట్లో ఏం మార్పు రాదు. ఆ రకంగా 9ని ఏమంటారంటే ఒక భాషలో చేతనత్వము అంటారు. చేతనత్వానికి ఏదన్నా కలిపితే చేతనత్వం యొక్క శక్తి దానికి అంటుకుని అది అలాగే ఉంటుంది. అలాగే మన ఫిజికల్ బాడీ ఏమి మారదు. కిషోర్ ఇలాగే ఉంటాడు, సీతారాం ఇలాగే ఉంటాడు, తేజ అలాగే ఉంటుంది, ఇంకా శైలజ గారు అలాగే ఉంటారు, కల్పన గారు అలాగే ఉంటారు, వ్యక్తులు అలాగే ఉంటారు. కానీ తొమ్మిదితో అంటే చేతనత్వంతో మనం టచ్ అయితే మన చేతనత్వంలో మార్పు వస్తుంది, మనలో మార్పు వస్తుంది తప్ప భౌతికంగా ఏం మార్పు కనబడదు. అది అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గురువు గారు ఇచ్చిన పనుల్లో ఈ 8 మనలో ఉన్నాయి లేదా చూసుకోవాలి. అవి వరుసగా మళ్ళీ ఫాస్ట్గా చదివేస్తా. 1 క్యారెక్టర్ బిల్డింగ్, వ్యక్తిత్వ నిర్మాణము, 2 సరియైన దృక్పథము, 3 సేవ, 4 ధ్యానము, 5 షట్చక్రాలకు సంబంధించిన జ్ఞానము. దాన్నేమి ఆయన వీటిలన్నింటినీ సాధన చేయమలేదు, అన్నింటిలో ఒక ఆజ్ఞలో ఉండమన్నారు. తర్వాత ప్రాణాయామం చేయటానికి కావాల్సిన యూనిఫామ్ బ్రెత్ అలవాటు చేసుకోవాలి. తర్వాత సత్సంకల్పాలు బాగా మనం తెలుసుకుని వాటిని ఉపయోగిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవన్నీ ఎవరు చేస్తారో వాళ్ళకి గురువు గారు వచ్చి కుండలిని జాగరణ చేస్తారు. ఇది తెలుసుకుంటూ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్పిరిట్ సోల్ బాడీ ఇంకా కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి మనలో స్పిరిట్ అంటే ఎనర్జీ శక్తి అని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు సైంటిస్టులు చేసేదంతా కూడా ఎనర్జీ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ ఈజీగల్ టెంసీ స్క్వేర్ అనే దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఆ సూత్రాన్ని బట్టి ఏం చేస్తారు, పదార్థాన్ని స్ప్లిట్ చేసి దాంట్లో శక్తిని బయటికి తీస్తున్నారు. అంటే పదార్థము శక్తి కలిసి ఉన్నాయి కదా, అలాగే ఎనర్జీ ఎక్కడుందంటే పదార్థంలో ఉంది. ఈ పదార్థము శక్తి రెండిటి కలయిక వల్ల చేతనత్వం వస్తుంది. ఇది ఒక ముఖ్యమైన సూత్రం. ఈ చేతనత్వం అనేది ఏమిటి, ఎలా తెలుస్తుంది మనకు చేతనత్వం ఎలా తెలుస్తుంది అంటే, ఒక మినరల్స్ ఉన్నాయి అంటే ఉప్పు ఉంది, పంచదార ఉంది, లేకపోతే కాపర్ ఉంది, లేకపోతే గోల్డ్ ఉంది, లేకపోతే సిల్వర్ ఉంది, వీటికి అన్నిటికీ కూడా ఒక ఖచ్చితమైన ఆకారం ఉంటుంది. ఎప్పుడు స్ఫటికాలుగానే వస్తుంది, అది ఉప్పు ఎప్పుడు స్ఫటికాలుగానే ఉంటుంది, అది షుగర్ కూడా. అలాగే ఎప్పుడు రాగి ఇలాగే ఉంటుంది, బంగారం ఇలాగే ఉంటుంది, సిల్వర్ ఇలాగే ఉంటుంది అని క్లియర్గా తెలుస్తుంటుంది. వాటికి కొన్ని డిస్టింక్టివ్ క్వాలిటీస్ ఉంటాయి, ఖచ్చితమైన తెలుసుకోవడానికి వీలుగా ఉండే లక్షణాలు ఉంటాయి. ఇవి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి వాటికి. క్లోరిన్ ఉందనుకోండి, దానికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఆక్సిజన్ ఉంది, దానికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. హైడ్రోజన్ ఉంది, దానికి ప్రత్యేక లక్షణాలు. సల్ఫర్ ఉంది, దాని లక్షణాలు దానికి. ఫాస్ఫరస్ ఉంది, దాని లక్షణాలు దానికి. ఇలాగ విడివిడిగా వాటి లక్షణాలు, వాటికి గుణాలు, వాటికి ఆకారాలు ఇవన్నీ ఉంటాయి. ఇదంతా కూడా మనకు భౌతికంగా మన దగ్గరగా కనిపించేది. ఈ విడివిడి లక్షణాలు అన్నీ దేనివల్ల వస్తాయంటే సోల్ చేతనత్వం వల్ల వస్తాయి. అలాగే ఒక అణువు, పరమాణువు, సౌర కుటుంబం, గ్రహాలు, ఆ గ్రహం పైన ఉన్న జీవాలు ఇవన్నీ కూడా విడివిడిగా అలా ఉండడానికి కారణం కూడా చేతనత్వమే. అలాగే జంతు, యానిమల్ కింగ్డమ్, జంతువులు, వాటిల్లో కూడా రకరకాల జంతువులు ఉన్నాయి. వాటిల్లో కూడా కొన్ని శాకాహారులు ఉంటాయి, కొన్ని మాంసాహారులు ఉంటాయి, కొన్ని రెండు తినే ఉంటాయి. ఇలాగే కొన్ని భూమి మీద ఉంటాయి, కొన్ని గాలిలో ఎగురుతాయి, కొన్ని చెట్ల మీద ఉంటాయి, కొన్ని నీళ్ళల్లో ఉంటాయి, కొన్ని భూమి మీద నీళ్ళ మీద కూడా ఉండవు, ఇలా రకరకాలవి. ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా, వాటి ప్రత్యేక లక్షణాలు అన్నీ కూడా చేతనత్వం వల్ల సోల్. అలాగే ఇంకా సెల్ఫ్ కాన్షియస్ అంటే ఆ పై చెప్పుకున్న వాటికి ఇండివిజువల్ సోల్ ఉంటుంది, గ్రూప్ సోల్ ఉంటుంది అన్నమాట. సపోజ్ ఒక పెద్ద గొర్రెల మంద ఉంది అనుకోండి, ఆ ప్రతి గొర్రెకి సోల్ ఉండదు, గొర్రెల మంద అందరికి కలిపి ఒక సోల్ ఉంటుంది. అలాగే మామిడి తోట ఉందనుకోండి, మామిడి చెట్లు అన్నిటికీ కలిపి ఒకటే సోల్ ఉంటుంది, విడివిడిగా ఒక్కొక్క సోల్ ఉంటుంది. అలాంటి మినరల్స్, యానిమల్స్, తర్వాత ప్లాంట్ కింగ్డమ్, వీటికి సంబంధించి గ్రూప్గా ఉంటే వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి, మనిషి దగ్గరికి వచ్చేసరికి ఇండివిజువల్ సోల్ ఉంటుంది. ఈ ఇండివిజువల్ సోల్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటాం. ఇది మిగతా మూడు వాటిలో కాకుండా దీంట్లో అవేర్నెస్ స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగత చైతన్యం ప్రారంభం అవుతూ కాస్త దైవం, కాస్త మృగం, అంటే కొంచెం దైవత్వం ఉంటుంది, కొంచెం మృగ లక్షణాలు ఉంటాయి. అంటే పూర్తిగా మానవుడు కాదు, కొంత దైవీ లక్షణాలు, కొంత మృగ లక్షణాలు కలిసి ఉంటాయి. ఇవన్నీ మనకు ఈ హ్యూమన్ సోల్లో కనిపిస్తుంది. ఆ తర్వాత వ్యక్తి డెవలప్ అయ్యే కొద్దీ మెల్లిగా గ్రూప్ చేతనత్వంలోకి వస్తాడంటే బృంద చేతనత్వం, గ్రూప్ అవేర్నెస్ దీంట్లోకి వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా ఒక గురువు ఆరాధించడం, ఆ గురువు యొక్క పనులు నచ్చడం, ఆ గురువు చెప్పిన పనులు చేయడం, ఆ గురువు పనులే తన పనులుగా అయిన చివరి జీవితాన్ని మలుచుకోవడం, ఈ రకంగా మన జీవితం మారిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా ఎలా వస్తుందంటే సోల్ కాన్షియస్నెస్ అనే దాని వల్ల వస్తుంది. దీనికే ఇంకో పేరు సోల్ అంటే అట్రాక్షన్, సోల్ అంటే లవ్, అట్రాక్షన్ అంటే అట్రాక్షన్ ఎక్కడుందో రిపల్షన్ కూడా అక్కడ, మ్యాగ్నెట్ ఉందనుకోండి అది అట్రాక్ట్ చేస్తుంది, మళ్ళీ రెండు మ్యాగ్నెట్లు ఒకే పోల్ దగ్గర పెడితే రిపల్స్ అవుతాయి. ఈ సోల్ గురించి మనం కంటితో చూడలేం కానీ ఇక్కడ కూడా శక్తి ధారలను చూడగలం. ఎలాగంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందనుకోండి, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా చిన్నప్పుడు స్కూల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడెక్కడ ఉంది, ఒక మ్యాగ్నెట్ చుట్టూ అని గీతలు గీస్తారు, అలా తెలుసుకోవచ్చు. అలాగే మనలో సోల్ పనిచేస్తుందంటే మనలో క్వాలిటీస్ కూడా ఉంటాయి, మనలో మన రూపం కానీ మన ఆకారం కానీ మన అందచందాలు కానీ ఇవన్నీ కూడా ఈ సోల్ మీద ఆధారపడి ఉంటాయి. ఈ సోల్ ప్లస్ ఈ అట్రాక్టివ్ ప్రిన్సిపల్ ప్లస్ సంకల్పం ఏవైతే ఉన్నాయో ఇవి మనకు స్పిరిట్గా సోల్గా ఉంటాయి. సంకల్పమేమో స్పిరిట్, మనలో సంకల్పం స్పిరిట్, మనలో శక్తి స్పిరిట్, మనలో ఉన్న ఈ అట్రాక్టివ్ నేచర్, మనలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా సోల్. ఇవి బాగా అర్థమైతే తప్ప మనకు వైట్ మ్యాజిక్లో ఉన్న మిగతా సూత్రాలు అర్థం కావు, అందుకని ఇవి చెప్తున్నాను. ఇది అయిన తర్వాత మనకు ఈ చేతనత్వం ఏ ఆకారం ద్వారా ఏ రూపం ద్వారా వ్యక్తమవుతుందో దానికి మాత్రమే పరిమితం అయిపోతుంది, దానికే పరిమితం అయిపోతుంది. ఎందుకు పరిమితం అయిపోతుంది? ఏది డెవలప్మెంట్ లేకపోతే పరిమితం అవుతుంది. సాధన చేసుకుని ఆ సోల్ అన్ఫోల్డ్మెంట్, సోల్ డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ శరీరానికి మాత్రమే పరిమితం అయిపోదు. విశ్వం అంతా ఉన్న చేతనత్వమే నా చేతనత్వం అనే జ్ఞానం తెచ్చుకోగల సామర్థ్యం శక్తి ఒక మనిషికే ఇచ్చాడు భగవంతుడు, అందుకని ధ్యానం చేసుకోవాలి. అయిన తర్వాత ఈ మానవుడి యొక్క చైతన్యానికి ఉన్న ఇంకో విశేషం ఏంటంటే అన్నిటినీ తనలోనే కలుపుకోగలడు. ఈ మొత్తం విశ్వంలో ఉన్నదంతా నేనే అనే జ్ఞానం సంపాదించగలడు. అన్నిటికన్నా కలుపుకున్నా ఈ శరీరం ద్వారా, ఈ శరీరంలో ఉంటూ సాధన చేసుకుంటూ ఈ విశ్వ చైతన్యం నాలో పనిచేస్తుంది అనే జ్ఞానంతో ఉంటున్నప్పుడు ఏమవుతుంది, తను ఉన్నాడు విశ్వ చైతన్యం ఉంది, రెండు ఉన్నాయి. విశ్వ చైతన్యంలో లేని వైపే కొట్టుకుపోవడం ఎక్కడికి, అలా ఉంటూ విశ్వ చైతన్యాన్ని తనలో పనిచేసేటట్టుగా తను ఆ విశ్వ చైతన్యానికి ఒక వాహికగా అవ్వగలుగుతున్నాడు. ఆ రకమైన ఫెసిలిటీ, ఆ రకమైన ఒక వెసులుబాటు భగవంతుడు మనిషికి ఇచ్చాడు. అది ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఈ చైతన్యం అత్యంత సూక్ష్మమైన దాన్ని కానీ అత్యంత పెద్దది కానీ చాలా పెద్దది కానీ వాటిని పట్టుకోవడానికి సామర్థ్యం ఉన్నది. దీనికే మనకు అణువరణీయాన్ మహత్వ మహీయాన్ అని చెప్తారు. అణువుల్లో అణువు, మహత్తులు అంటే మహత్తు అంటే చాలా పెద్దది, చాలా పెద్ద దాంట్లో చాలా పెద్దది. అది భగవంతుడి గురించి చెప్పిన మాట. అది మనస్సు కూడా మన చేతనత్వం దాన్ని అందుకోగలము. ఇవన్నీ కూడా మనకు దీంట్లో జ్వాలకులుగా ఇస్తున్నారు. ఇంకా ఈ సోల్కి మూడు లక్షణాలు ఉన్నాయి, అంటే చేతనత్వానికి మూడు లక్షణాలు ఉన్నాయి. అదేంటంటే భగవంతుడి ఉద్దేశాన్ని తెలుసుకోవడం, స్పిరిచువల్ విల్, వాట్ ఈజ్ ది విల్ ఆఫ్ ది గాడ్ అని తెలుసుకోవాలంటే ఏమి ఉండాలి ఉంటే మన దగ్గర మనకు చేతనత్వం ఉండాలి, మన శరీరం ఉండాలండి, దీంట్లో చేతనత్వం ఉండాలి. నిద్రపోతుంది అనుకోండి శరీరం, అంటే మనం నిద్రపోతున్నాం, శరీరం ఉంటుంది, చేతనత్వం సున్నా, అక్కడ ఏమి ఉండదు. కాబట్టి బతుకుతాం, బతికి ఉంటాం, శరీరం పడుకుని ఉంటుంది, మన చేతనత్వం అక్కడ నిల్ స్టేట్లో ఉంటుంది. అందుకని మనం ఎవరికి ఉపయోగపడం. కాబట్టి నిద్ర అనేది దానివల్ల ఇక్కడ ఏమవుతుంది, సోల్ పనిచేయట్లేదు, మన చేతనత్వం పనిచేయట్లేదు. నెక్స్ట్ స్పిరిచువల్ లవ్, ఇది చాలా ముఖ్యమైనది. ఈ స్పిరిచువల్ లవ్ వల్ల ఏమవుతుందంటే మనం గ్రూప్, మన గ్రూప్ ఏంటి, ఆ గ్రూప్ చేతనత్వం ఏంటి, దాంతో ఎలా కలిసి పనిచేయాలి అనేది తెలుస్తుంది. తర్వాత మనకు పర్సనాలిటీ, ఇంటెలిజెంట్ యాక్టివిటీ, ఈ మూడు విల్, లవ్, ఇంటెలిజెంట్ యాక్టివిటీ అనే భగవంతుడి లక్షణాలన్నీ మనకు చేతనత్వం ద్వారానే తెలుస్తాయి. ఈ చేతనత్వానికి ఈ మూడు లక్షణాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. దీన్నే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు. బ్రహ్మ విల్ సంకల్పం, విష్ణు లవ్, తర్వాత అట్రాక్షన్, తర్వాత ఏమో శివుడు పంచభూతాలు, పాంచభౌతిక శరీరం. శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. ఆయనకి పిశాచాలు, రుద్ర గణాలు ఇవన్నీ కూడా పరిచారకులుగా, సేవకులుగా పనిచేస్తుంటారు. అంటే ఈ శరీరంలో అవన్నీ, ఈ భౌతిక శరీరాన్ని నింపడానికి ఆ గణాలన్నీ ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. పనిచేస్తూ శివప్రదము అంటే కళ్యాణము, కళ్యాణకారకము అంటే మంచి చేసేది అని అర్థం. అందరికీ మంచి చేయాలంటే మనం ఖచ్చితంగా ఒక భౌతిక దేహం ఉండాలి. ఆ భౌతిక దేహానికి అక్కడ కొరలేషన్ శివుడికి పెట్టారు. అలాగా ఇవన్నీ అంటే ఇప్పుడు చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ సోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం సోల్ అన్ఫోల్డ్మెంట్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి సోల్ అనేది, చేతనత్వం అనేది ఏమిటి అని ఒక ప్రశ్న వేస్తే, భగవంతుడి సంకల్పం ఏదైతే ఉందో అది వ్యక్తమైన రూపమే. అంటే ఇప్పుడు మీ అందరి మీద ప్రేమతోటే నేను ఇది చెప్తున్నాను. అక్కడ చెప్పారు మీకు, సపోజ్ భూమిపై స్వర్గావతరణ అనే సంకల్పం, అది ఎలా తెలుస్తుంది అంటే ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఏమవుతుంది, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చెయ్యకపోతే ఏమవుతుంది, ఆ ప్లాన్ ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి, ఆ ప్లాన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి, ఎప్పటిలోగా చేయాలి, ఇలాంటివన్నీ మనకు ఓ పరమ గురువు మనకు చెప్తున్నారంటే మన మీద ప్రేమతోనే కదా చెప్పేది. మన మీద ప్రేమ లేదనుకోండి అవన్నీ ఎందుకు చెప్పాలి అసలు, కదా? అందుకని భగవంతుడి యొక్క సంకల్పం యొక్క వ్యక్తరూపమే సోల్. చేతనత్వం అంటే భగవంతుని తెలుసుకోవడం, ఆయన ఉనికిని తెలుసుకోవడం. అలాగే ఒక్క ఆయన పనులు చేయటం అనేది మనిషి మాత్రమే చేయగలడు కాబట్టి పనులన్నీ కూడా ఒక వ్యక్తుల ద్వారా జరగాలి అంటే మన చేతనత్వం, మన స్థాయి అంటే మన చేతనత్వ స్థాయి పెంచుకోవాలి. అందుకని ఏం చేయాలి, మన చేతనత్వ స్థాయిని వికసింపజేసుకుని దైవీ చేతనత్వంతో ఒక్కటయ్యి ఆ దైవీ చేతనత్వాన్ని మన నిజ జీవితంలో కూడా ప్రతిఫలించేటట్టుగా మన లైఫ్ ఉండాలి. ఇది చేస్తే తప్ప భగవత్ ప్రణాళిక మనం ఇంప్లిమెంట్ చేయడానికి పెద్దగా సిద్ధంగా లేనట్టు. మరి అయితే ఇంత బాగుంది, దీనికి ఏం కావాలి అంటే, దీనికి కావాల్సినవి చెప్తున్నారు. అవేంటంటే ఎబిలిటీ టు నో అంటే అర్థం ఏంటి, తెలుసుకోవడానికి కావాల్సిన శక్తి. ఇప్పుడు మాస్టర్ ఆర్కే ఏం చేశారు, చాలా సంవత్సరాల పాటు ఈ ప్రణాళిక గురించి చెప్పారు. ఎంతమందికి దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగాము అని చెప్పగలము? రెండోది ఏంటంటే, సో లవ్ అర్థం చేసుకున్నాం బాగుంది, కానీ దాని మీద ప్రేమ కూడా ఉండాలి, ఆ ప్రణాళిక మీద ప్రేమ ఉండాలి. అలాగే టు పార్టిసిపేట్ ఇన్ ద ప్లాన్స్ ఆఫ్ ఎ లైఫ్ ఆఫ్ దిస్ ప్లానెట్ అండ్ ఆల్సో ఇన్ ద ఎంటైర్ సోలార్ సిస్టమ్, మనకు ఈ మూడు తెలియాలి. ఆ మూడు ఏంటి, ఫస్ట్ది ఎబిలిటీ టు నో అంటే తెలుసుకోవడం, తెలుసుకోగలిగిన శక్తి. కొన్ని చెప్తున్నా కూడా అర్థమైనట్టే ఉంటాయండి, అర్థం కాలేదు అంటుంటారు కొందరు. అది మళ్ళీ మళ్ళీ చదవమంటారు, అందుకే మాస్టర్ మళ్ళీ 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 చదవండి, దాంట్లో ఉన్న విషయం బాగా ఆకళింపు చేసుకోండి. అలా చేయటం ఒకటి, రెండు ఆ ప్లాన్ మీద, ఆ ప్రణాళిక మీద ప్రేమతో ఉండాలి. ఆ తర్వాత మూడోది ఏంటంటే, మన నిజ జీవితంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ భూమి మీద వాటిని ఎలా చేయాలి, ఒకటి. రెండు, అసలు ఈ ఇందాక చెప్పుకున్నాం ఈ భూమికి సంబంధించినంత వరకు ప్రణాళిక ఏమిటి, అలాగే సోలార్ సిస్టమ్ సంబంధించిన ప్రణాళిక ఏమిటి, అదంతా తెలుసుకుంటూ దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి. ఇది చేయటం వల్ల మనం నిజంగా మన జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. అలాగే ఈ చేతనత్వానికి ఒక శరీరం ఉంటుంది, చేతనామయ శరీరం. ఈ చేతనామయ శరీరం ఎలా ఉంటుంది అంటే, మన సోల్ బాడీ ఎలా ఉంటుంది అంటే చాలా వెలుతురుతో కూడి ఉంటుంది, అలాగే చాలా రేట్ ఆఫ్ వైబ్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుందంటే ఒక చోట చెప్తారు, మేడం బ్లావెట్స్కి నారదుణ్ణి ఒక 2 లేక 3 కిలోమీటర్ల దూరంలో చూసి ఆ వెలుతురు చూడలేక కింద పడిపోయింది. మాస్టర్ చెప్పారు నాకు ఒకసారి, నారదుడిని చూడలేక కింద పడిపోయింది సీతారాం 2-3 కిలోమీటర్ల దూరం నుంచి చూసి అని చెప్పారు. అంటే ఎంత వెలుతురు ఉంటుంది ఆయన దాంట్లో, ఎంత వైబ్రేషన్ ఉంటుంది. అలాగే ఈ సోల్ ఏం చేస్తుందంటే కొహరెంట్ ఫోర్స్, ఇది ఏం చేస్తుందంటే మొత్తం ఒక ఆకృతిని, ఇప్పుడు సీతారాం అనే వ్యక్తి ఉంటే ఈ సీతారాం అనే శరీరం ఒక ఆకృతి అలాగే ఉండడానికి పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు. అది ఎలా పనిచేస్తుందో కనపడదు కానీ మన శరీరం ఇలాగే ఉండాలి అంటే అది పనిచేస్తూనే ఉంటుంది, లేదే పోతుంది. అలాగే ఒక అరటిపండు ఉందనుకోండి, అరటిపండులో కూడా చేతనత్వం పనిచేస్తున్నసేపు అది అలా ఉంటుంది, లేదా అది పాడైపోయి దాని రూపం మారిపోతుంది. ఇలాగ తర్వాత ఇంకా ఇంకొక మాట చెప్పుకుని ఇవాళ క్లాస్ ఆపుతాం. అదేంటంటే చేతనత్వం అనేది ఎలా ఏర్పడుతుందని చెప్పుకున్నామంటే స్పిరిట్ మ్యాటర్ ఈ రెండింటి యొక్క పరస్పర ఒకదాని మీద ఒకటి పనిచేయటం వల్ల, అంటే పదార్థం మీద ఆత్మశక్తి పనిచేయటం వల్ల చేతనత్వం ఏర్పడుతుంది. అంటే సపోజ్ మనం శక్తి అంటే ఎలక్ట్రిసిటీ ఉంది, అలాగే మనకు ఒక పదార్థం ఉంది. పదార్థం ఏంటి? ఒక కంప్యూటర్. ఎప్పుడైతే కంప్యూటర్లోకి కరెంట్ పాస్ అయిందో అప్పుడు కంప్యూటర్ పనిచేయటం మొదలవుతుంది. కానీ కంప్యూటర్ పనిచేయటం మొదలవుతుందంటే కంప్యూటర్లో ఏముంటుంది? ఒక సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్ ఎలా ఉంటే ఆ కంప్యూటర్ అలా పనిచేస్తుంది. అలాగే కంప్యూటర్లో ఇన్పుట్స్ ఏవి ఉంటే అవే అవుట్పుట్గా వస్తాయి. అలాగే ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి, దానికి సంబంధించిన సర్క్యూట్ ప్రకారం వెళ్తే అదే కరెంటు, అదే ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది, లోపల వస్తువులన్నీ చల్లగా వచ్చుతుంది. అదే ఒక టీవీలో ఉన్న సర్క్యూట్ ప్రకారం వెళ్తే బొమ్మలు కనిపించేట్టు, మాటలు వినిపించేటట్టు చేస్తుంది. అక్కడ ఉన్నది ఏంటి? ఒక శక్తి మాత్రమే, ఒకటే శక్తి. అలాగే భగవంతుడు అనే ఒకటే శక్తి ఉంది. రెండోది ఏముందంటే పదార్థం. ఈ రెండిటి వల్ల మనకు చేతనత్వం ప్రకటించబడుతుంది. ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, పదార్థం అసలు ఎలా తయారవుతుంది? ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక టీవీ కానీ, ఒక కంప్యూటర్ కానీ, మనిషి అనుకున్నాడు నాకు ఇలాంటిది కావాలి అని, ఏం చేసేటప్పుడు దానికి కావాల్సిన వస్తువులన్నీ సేకరించుకున్నాడు. సేకరించుకునే అన్నీ ఒక పద్ధతిలో అమర్చాడు. అమర్చిన తర్వాత దాంట్లో శక్తి ప్రసారం చేస్తే అప్పుడు అతనికి కావాల్సిన రిజల్ట్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకుంటే భగవంతుడు సృష్టి చేసేటప్పుడు ఏం చేస్తాడంటే తన సంకల్పాన్ని, తన ప్రేమని జోడింప చేయటం వల్ల ఏమవుతుందంటే పరమాత్మ ఏ ఉద్దేశంతో ఒక గ్రహాన్నో, ఒక సౌర కుటుంబాన్నో, ఒక సూర్యుడినో, నక్షత్రాలను, లేకపోతే పాలపుంతలను తయారు చేయాలనుకున్నాడో ఆ పర్పస్కి అనుగుణంగా ఉన్న అణువులన్నీ అట్రాక్ట్ అవుతాయి. ఆ అణువులన్నీ అట్రాక్ట్ అయ్యి ఒక రూపం ఏర్పడుతుంది అన్నమాట. ఆ రూపం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ రూపంలోకి శక్తి ప్రవేశించడం వల్ల ఆ రూపాన్ని ఉపయోగించుకునే చేతనత్వం ఏర్పడుతుంది. భూమి అనే గ్రహం ఉంది. ఈ భూమి అనే గ్రహం ఎందుకు ఉంది? భూమి అనే గ్రహాన్ని ఎందుకు తయారు చేశాడు భగవంతుడు? ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆయనకి మనస్సులో ఆయన సంకల్పం ఉంది. అలాగే ఆయన దీన్ని ఒక ప్రయోజనం ఉద్దేశించి ఇది కావాలి, దీనివల్ల ఈ భూమి సృష్టి వల్ల ఇదిగో జరగాలి అనుకున్నాడు. కాబట్టి ఏం చేశారు? ఆ రెండింటి కలయిక వల్ల, అంటే సంకల్పము ప్లస్ ప్రేమ, ఈ రెండింటి కలయిక వల్ల భూమి తయారవడానికి కావాల్సిన అణువులన్నీ ఆకాశంలోంచి బయటకు వస్తాయన్నమాట. వచ్చి భూమి తయారవుతుంది. ఆ భూమికి ఒక చేతనత్వం వస్తున్నప్పుడు ఆ భూమిలో భగవంతుడు శక్తి ప్రవేశిస్తుంది. ప్రవేశించి భూమికి ఒక చేతనత్వం వస్తుంది. ఆ భూమి మీద ఉన్న మనుషులందరికీ అదే చేతనత్వం ఉంటుంది. అప్పుడు వాళ్ళల్లో చేతనత్వం వికసింపజేసుకుంటే వాళ్ళు భూమి, ఆ తర్వాత మిగతా గ్రహాలు, ఆ తర్వాత సూర్యుడు, ఆ తర్వాత సౌర కుటుంబం మొత్తంతో ఉన్న చేతనత్వంతో విశ్వచేతనత్వంతో తాను ఒక్కటవగలరు. ఇదంతటికీ బేసిస్ ఏమిటంటే సంకల్పము, ప్రేమ. అందుకని మనం ధ్యానం చేసుకునేటప్పుడు భగవత్ సంకల్పాన్ని, భగవంతుని యొక్క ప్రేమని, భగవంతుడి యొక్క ప్రణాళికని నాలోకి అవతరింపచేయి, నేను దాంట్లో ఏ ఏ పనులు చెయ్యాలో అవి నాకు తెలిసేటట్టు చెయ్యి, ఇవన్నీ నేను బాగా ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని శక్తిని ప్రసాదించు ఇవి అడగాలి మనం ధ్యానంలో. ఇవి గుర్తుపెట్టుకుంటూ వాళ్ళకి చెప్పుకున్న విషయాలన్నీ బాగా హృదయంగమం చేసుకొని దీంట్లో చాలా వరకు ఏమవుతుందంటే చెప్పినవే చెప్పుకున్నట్టు తెలిసినవే తెలిసినట్టుగా ఉన్న వాటి యొక్క బ్యాక్గ్రౌండ్లో ఒక అండర్లయింగ్గా లేకపోతే ఒక కరెంట్ ఉంటుంది. ఆ కరెంట్ అనేది ఏమిటి అంటే నా చేతనతో వికసింపు చేసుకోవాలి అని ఎవరికన్నా ఉంటే ప్రశ్న రావాలి వెంటనే, ఎందుకు వికసింపు చేసుకోవాలి, ఎందుకు అనే దానికి ఆన్సర్ ఏమై ఉండాలి? భగవంతుడి సంకల్పాన్ని తెలుసుకోవటం, భగవంతుని ప్రేమను నేను అందుకోవటం, భగవంతుని యొక్క క్రియాశక్తిని అందుకోవటం, ఆ వెలుగుని నేను ఈ భూమి మొత్తానికి ఉన్న జీవులందరికీ పంచటం, ఇది నా ప్రణాళిక, ఇది నా యొక్క ధ్యానం యొక్క ఉద్దేశం అని అనుకుంటే కనుక అంత బాగా జరుగుతుంది. ఇలాంటి విషయాలు నెక్స్ట్ మళ్ళీ మనం ఈ దీంట్లో ఒక 16 సూత్రాలు ఉన్నాయి. ఆ 16 సూత్రాలు తెలుసుకునే ముందు ఇవి బాగా మనకు సులభంగా అర్థమయ్యి ఎప్పుడు మైండ్లో అలా రెడీగా ఉంటే ఆ సూత్రాలు బాగా బాగా అర్థమవుతాయి. అందుకని కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది దీని మీద, దయతో గమనించండి. ఇవన్నీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహింష ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి.